శ్రీమాతృగురుభ్యాం సభాయే నమః. ఇద్దరు కూతురు కొడుకు పుట్టారు. అందులో మొట్టమొదటి పుట్టినటువంటి వాడు స్వాయంభువు అని పిలువబడ్డాడు. ఆ స్వాయంభువు పుట్టాక బ్రహ్మగారు తన ముఖం నుంచి మరొక స్త్రీని సృష్టించాడు. ఆవిడ శతరూప. ఈ ఇద్దరిని ఒకరికొకరు భార్యాభర్తలుగా ఇచ్చాడు ఆయన. వాళ్ళు ఆది పురుషులు. స్వాయంభువు మరువు మనకి, శతరూప అని పిలువబడే ఆ కన్య, వీళ్ళిద్దరిని ఈ బైబిల్లో యాడమ్ అండ్ ఈవ్ అంటున్నారే వీళ్ళే. ఆది పురుషుడు కాబట్టి ఆదే ఆడమ్ అయ్యింది. ఆ ఈవి అంటే కోరిక కాబట్టి, దానం కాబట్టి అదే ఈవ్ అయ్యింది. దౌర్భాగ్య భాషలోకి వెళ్ళి వాళ్ళనే మనం మన భాషలో స్వాయంభవ మనువు శతరూప అన్నాం. వీళ్ళిద్దరూ పుట్టుకొచ్చారు. వాళ్ళిద్దరూ పుట్టుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చాలా కాలం తపస్సు చేసి సంతానాన్ని పొందండినారట. మాకెందుకండి, ఈ ప్రజలు బాబు హాయిగా భక్తితో మిమ్మల్ని జపించుకుని మోక్షం పొందనివ్వండి అంటే, అది కాదు, ప్రజల్ని సృష్టించడం కోసమే ఓ మనువ నిన్ను సృష్టించాను, కాబట్టి నువ్వు ప్రజల కోసం సంసారం చేయవలసిందే అన్నారట. ఆ స్వాయంభువు మనువుకి ఆది పురుషుడు, అధిపురుషుడు, స్వయంభూ అంటే బ్రహ్మ కదా, బ్రహ్మాత్మభూ అని ఆత్మభూ స్వయంభూ అని పేరు బ్రహ్మకి. స్వయంభూకి పుట్టాడు కాబట్టి ఆయన ఏమన్నాం, స్వాయంభవ మనువు అన్నాం. ఆ స్వాయంభవ మనువు అధిపురుషుడు, ఆది పురుషుడు అని పిలువబడ్డాడు. ఆయన తర్వాత ఇంకా కొంతమంది పుట్టుకొచ్చారు బ్రహ్మ నుంచి, వాళ్ళని కూడా మనువులనే అంటాం. మొదటివాడు స్వాయంభవ మనువు, రెండోవాడు స్వారోచిష మనువు, మూడోవాడు ఉత్తమ మనువు, నాలుగోవాడు తామస మనువు, చాక్షుష మనుషు, ఐదోవాడు రైవత మనువు, తర్వాత వైవస్వత మనువు. ఇప్పుడున్నవాడు మనకెవరు, ఈ వైవస్వత మనువే. ఈ తర్వాత సావర్ణి మనువు, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ్య మనువు, భౌత్య మనువు, పితృమనువు, ఇలాంటి మనువులు వస్తారు. మొత్తం 14 మంది మనువులు పుట్టుకొచ్చారు. అయితే మొదటివాడి పరిపాలన అయ్యాక రెండోవాడు, వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టుకున్నారు. వాడు ఉండగా వీడి వాడిని ఎత్తి మీద ఒకటి కొట్టేసి, లేకపోతే ఎమ్మెల్యేలను కొనేసి, ఎంపీలు కొనేసి, పార్టీలు ఫిరాయించే సిస్టమ్ లేదు కనుక మన్వంతర కాలం వరకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఇంతకాలం ఒక మనువు పరిపాలిస్తాడు. ఈ మనువు వెళ్ళాక నెక్స్ట్ మనువు వస్తాడనమాట. ఇలా వాళ్ళు పంచుకున్నారు. ఈ 14 మందే రొటేషన్. ఈ 14 మంది అయిపోయాక మళ్ళీ మొదటి స్వాయంభవ మనువు వస్తాడు. మళ్ళీ వరుసగా ఆర్డర్లో పెడతారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రళయకాలంలో ఎవరిలో కలిసిపోతారు, విష్ణువులో ఉంటారు. అందులో ఒక్క మనువుని మాత్రం విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు, కలిసిపోకుండా కాపాడతాడు. మళ్ళీ ఆ ఒక్క మనువే రాబోయే కాలానికి అధిపతి అవుతూ ఉంటాడు. అలాగ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఈ మనువులు సాగుతూ ఉంటారు. నాయనా, ఓ సత్యవ్రత, ప్రస్తుతం ఇప్పుడు ఎవరు అంటే, ఉత్తమ ప్రముఖాస్తత్వత్ ఏతేషాం సప్తమః అధునా, ఇప్పుడు వారిలో 7వ మనువు పరిపాలిస్తున్నారు. ఇది ఎవరు చెప్పారు, మత్స్యావతారంలో ఉన్న విష్ణువు. ఎవరికి, ఇప్పుడు రాబోయే మనువు గారికి చెబుతున్నారు. ఏమని, ఇప్పుడు పరిపాలిస్తున్నవాడు 7వ మనువు, ఆయననే వైవస్వత మనువు అంటారు. మనువు అన్నాడు, ఆశ్చర్యం, ఏం గొప్ప కథ చెప్పావయ్యా, కానీ మహాత్మా నాకు ఒక అనుమానం, సృష్టికర్త అంటావు, వికారములు లేనివాడంటావు, నీ స్వరూపమంటావు, అటువంటి బ్రహ్మ కూతుర్ని చూడగానే వ్యామోహం చెందాడు, తర్వాత శరీరం విడిచిపెట్టి పెళ్లి చేసుకోవచ్చు, అది వేరే విషయం, ఇది మరి ఎలా అయినా కొంచెం జుగుప్స అనిపించింది నాకు. అహో కష్టతరం చేయితత్తు అంగజాగమనం ప్రభో కథమద్వేష్యమగమత్ కర్మణాకేన పద్మజగ. ప్రభు, బ్రహ్మదేవుడు తన కుమార్తెను పొందాలనుకున్నాడు, ఇది ఎంత నీచమైన పది. ఏ ప్రాయశ్చిత్త కర్మం ఆచరిస్తేనే ఆయన ద్వేషించరాని వాడవుతాడు. ఇలాంటి సంతానం సగోత్రులు అవుతారు కదా అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. నాయన, నీవనుకున్న మానవ సంబంధం కాదది, శక్తిది. జలప్రళయంలో జలాల్లో వచ్చే కెరటాలు ఎలాంటివో, ఆ బ్రహ్మదేవుడు అనే జలం నుంచి వచ్చే కెరటాలు లాంటి వాళ్ళు ఈ పుత్రులంతా. ఈ కెరటాలన్నీ సగోత్రులే. క్రమక్రమంగా కట్టుబాట్ల కోసం నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి మనువు చేత. అంత కాంతి ఆదికాలమునందు సృష్టి శక్తి నుంచి 2 ముక్కలయ్యింది. ఆ శక్తే పరాశక్తి, పురుషుడు అయ్యాయి. కామేశ్వరి కామేశ్వరులు అంటారు కాబట్టి అక్కడ వావి లేదు. వరసలేదు. నీకు ముందే చెప్పాను, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాసవుడు ఇటువంటి వాళ్ళకి మనమనుకునేటటువంటి కామాదులు ఉండవు. కేవలం సృష్టిని నడిపించడానికి వాళ్ళు ఆడే ఒకనొక గొప్ప నాటకం అది. అది రజోగుణమైన సృష్టి, దివ్యమైనది. ఈ లోక సాధారణమైనది కాదు. అతీంద్రియం, ఇంద్రియాలకు కనపడదు అది. మనది ఇంద్రియ సృష్టి, అది అతీంద్రియ సృష్టి. అందుకే మనస్సంకల్పంతో పుట్టుకొస్తున్నారు వాళ్ళు. మనకు మనస్సంకల్పంతో ఎక్కడ పుడతారు? అంచేత ఇది అదివ్యం, అది దివ్య తేజోమయం. దాని రూపం దివ్యం, ఉత్తమ జ్ఞానంతో ఉత్పత్తి పొందింది. మానవులు తమ మాంసపు కన్నులతో దాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే వేదాలే అర్థం చేసుకోలేవంటే ఆ త్రిమూర్తుల గురించి ఇక మామూలు మానవులేని తెలుసుకుంటారు. ఆకాశంలో సంచరించే పక్షులు కూడా ఆ తత్వాన్ని తెలుసుకోలేవు. అందువల్లే వారి తత్వం విచారణ చేయడం మానవులకు శుభకరం అంతే తప్ప దాని గురించి వెర్రి వ్యాఖ్య చెయ్యరాదు. కాబట్టి సావిత్రిని పొందడం బ్రహ్మకి దోషం కాదు. ఆ చతుర్ముఖుడు సర్వ విద్యలకి అధిష్టాత. సర్వ విద్యారూపి అయిన ఈ గాయత్రి శబ్దం, ఆయన అర్థం. ఒకడు శబ్దం, ఒకడు అర్థం. రామ అనగానే రాముడు అనేవాడు ఒకడు కనపట్ల మనకి. ఈ రామ అనేది శబ్దం, దాని అర్థమేమో ఆ పరమాత్మ. ఒక శబ్దానికి అర్థం ఉన్నట్టే బ్రహ్మగారు, గాయత్రి, ఈ ఇద్దరు శబ్ద అర్థాలు, వాగర్థములు. వాగర్థాలకేమో వావేమిటి, వరసేమిటి? అందువల్లే ఆయన శరీరం నుంచి పుట్టింది కాబట్టి ఊరికే నామకే వస్తే కూతురు అన్నారు. అప్పటికీ కూడా ఆయన జాగ్రత్త తీసుకుని ఆ కాలుష్య శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ ఇద్దరికి ఆకారం, శరీరం ఉంటాయి, లేవు. ఆ ఇద్దరు దంపతులు ఉన్నా లేకపోయినా దంపతులే. వాళ్ళు సముద్రంలో పుట్టిన కరటం సముద్రంలో మళ్ళీ కలిసిపోయినట్టే ఆయనలోంచి పుట్టి ఆయనలోనే కలిసిపోతాయి. ఈ విధంగా విద్యాధిష్టాత బ్రహ్మ ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతి ఉంటుంది, ఎక్కడ భాషారూపం ఉంటే అక్కడ శబ్దరూపం ఉంటుంది, భారతి ఉంటే బ్రహ్మ ఉంటాడు, సూర్యుడు ఉంటే ఛాయ ఉంటుంది, గాయత్రి ఉంటే బ్రహ్మ సమీపంలో ఉన్నట్టే. ఆ ఇద్దరు విడిచి ఉండరు. బ్రహ్మ వేదరాశి, సావిత్రి ఆ వేదరాశిలో ఉండే స్వరం. కనుక బ్రహ్మ సావిత్రిని పొందాడు. ఇందులో ఏ దోషం లేదు. ఎందుకంటే సావిత్రి లేనంత వరకు అజ్ఞానం, సృష్టి చేయలేడు ఆయన. ఆ సావిత్రి శక్తి వస్తేనే సృష్టి చెయ్యగలడు. మన్మథాయ విరించి దత్త శాపస్తత్పరిహారశ్చ ససుతోపగమాద్ బ్రహ్మా శశాపకుసుమాయుధం యన్మమాపీహ భవత మనస్సంక్షోభితం శరై. తన కుమార్తెను సృష్టించిన వెంటనే ఆ కుమార్తెనే భారీగా స్వీకరించాలనే కోరిక ఎందుకు కలిగింది అని బ్రహ్మగారు దివ్య దృష్టితో చూశాట. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇది బ్రహ్మగారికి అర్థమైంది, మన్మథుడు బాణం వేయడమే కారణమని. ఓరి మన్మథుడా, నా మీద బాణం వేస్తావురా? తండ్రిని ఆలోచించకుండా లోకం కోసం నిన్ను సృష్టిస్తే ఏకంగా మహాత్ముల మీదకి ఎవడు సృష్టించాడో వాడికి అందరికీ బెబ్బెబ్బే, నాకు బెబ్బెబ్బే అన్నట్టు చేస్తావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది అని వెంటనే ఇలా రారా అన్నట్ట వచ్చాడు మన్మథుడు. నా అంతటి వాడి మనస్సును నీవు నీ బాణాలతో సంక్షోభింపజేసావు కాబట్టి ఒకనొకప్పుడు రుద్రుడి మీద కూడా నీ బాణం ప్రయోగించుతావు, అప్పుడు నిన్ను ఆయన భస్మం చేసేసేయగాక. పూర్వకుళ్ళో కరణం గారు ఉండేవారు, ఆ ఊళ్ళోనే ఓ ప్రెసిడెంట్ గారు కూడా ఉండేవారు, మునసబు గారు. ఈ కరణం గారు రోజున అలా పెడుతున్నారు. కరణం గారు చాలా తెలివైన వాడు, అలా పెడుతున్నాడు. అలా పెడుతూ ఉంటే అక్కడ గొడ్లు కాసుకునేవాడు ఒకడున్నట్ట. పంగళకర్రలో రాయి ఒకటి పెట్టి టక్కన ఇలా కొట్టాట. అది వచ్చి కరణం గారు నెత్తికి తగిలింది. అమ్మ బాబోయ్ అనుకున్నాడు పాపం కరణం గారు. తలకాయకి దెబ్బ తగిలేసి దెబ్బ తిరిగిపోయి రక్తం బయటకు వచ్చేసింది. ఈ గొడ్ల కాపరికి చాలామంది పార్టీ వాళ్ళు ఉన్నారు, వాటి కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకని ఏం గురిగా కొట్టేవరా, అర్జునుడి గురి కంటే, అభిమన్యుడి గురి కంటే నీ గురి మంచిది, ఇలా రారా, ఇది ఈ పావులో పట్టుకుపో అని కరణం గారు పావులో పెట్టి వెళ్ళిపోయాడు చేతిలో. రాయెట్టు కొడితే ఆయన నేను ఏమన్నా అంటాడేమో అనుకున్నాను. రాయెట్టు కొడితే పావులా ఇచ్చాడు అనుకున్నాడు వీడు. కాసేపు ఉన్నాగా అలాగా మునసబు గారు పెడుతున్నారు ఈ పట్టు. ఇందాక కొట్టాడు కదా, మళ్ళీ పంగళకర్రలో రాయెట్టు పడేయాలని కొట్టాడు మునసబు గారిని. అమ్మ బాబోయ్ అన్నాడు మునసబు గారు. ఇలా రారా అన్నట్ట వచ్చాడు. మళ్ళీ చెయ్యట్టట్టు ఇందాక ఆయన పావులా ఇచ్చాడు, నేను అద్రూపిస్తాడేమో అని లాగి గోపేది ఎడపడ దప 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 పదేసి పళ్ళుని ఒడిపికేసి కింద పడేసి ఒక్క తొక్కు తొక్కట్ట. దొంగ వెతవా పోవతలకి మళ్ళీ ఎప్పుడన్నారు ఎవడి మీద రాయేసావా, నారతీరు చంపేస్తానన్నట్టు. వాడు ముక్కు పగిలేది, చెవులు పగిలే, ఒళ్ళంతా రక్తమే. ఏమిటి కరణం గారి తెలివితేటలో? ఆయన వెర్రి బ్రాహ్మడు, ఆయన కొట్టాడు అనుకోండి వాళ్ళ జనం అంతా వచ్చి సావు కొట్టేస్తారు మీదకి. అందుకని బలం లేదు ఆయనకి, వెనకాతల సపోర్టింగ్ లేదు. కంచి స్వామిని జైల్లో పెడితే ఎవడు వెనకాతల సపోర్ట్ వెళ్ళినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. అందుకని మాట్లాడు కూరుకుని తెలివైన వాడు కదా, పావలా చేతిలో పెట్టాడు. ఈ పిచ్చ పెరిగి పావలా కోసం ఈసారి మంచి బలవంతుడైన మునసబు గారిని జైలు తిని ఢీ కొట్టాడు పోయేళ్ళి. అదన వాడు వాడు చేసిన పని. ఇంకేముంది, మునసబు గారిని కొట్టేసరికి చావుబాదాడు. తాను కొట్టించడానికి బదులుగా డబ్బులు ఇచ్చి వీడి పొగరు పెంచి వీడిని ఇంకోటి చేత చావు కొట్టించడమే కారణం గారు తెలివితేటలన్నమాట. రహస్యం. అంచేత బ్రహ్మగారు ఉన్నాడు, ఈయన వెర్రి బ్రాహ్మడు, అంచేత ఈయన శపించలేడు కొడుకుని. అందుకని ఏం చేశాడు, నా మీద వేసావుగా బాణం, నువ్వు చాలా గొప్పవాడు రోయ్, రేపు పొద్దున్న రుద్రుడి మీద కూడా వెయ్యి, అప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. నేనేం చేయను, నేను నీకు చేసేవాడు ఒకడు అంటగట్టానన్నాడు అనమాట. అది తెలివితేటలు. రుద్రుడు నిన్న అన్నాడు కోపంతో భస్మం చేస్తాడు అనగా మన్మధుడు తండ్రి కాళ్ళ మీద పడిపోయి, భగవంతుడా నన్ను అకారణంగా చెప్పిస్తావు, నమాం అకారణాత్ శబ్దం తమిహార్హసి మానద అకమేవ విధం సృష్ట త్వయైవ చతురానన. అకారణంగా నన్ను శపించావు, మీరే నన్ను ఏమన్నారు, అంగదుడుగా పుట్టించి అందరి హృదయాలలో ప్రవేశించి మన్మథ క్షోభ కలిగించి తద్వారా జగత్తులో సృష్టి కలిగేలా చేయమని, దాంపత్య జీవనం నడిపించమని చెప్పారు. మీ ఆజ్ఞ పరిపాలించాను, అందరి మీద వేశాను, మీ మీదే ముందు ప్రయోగించాను, ఇది ఎలా ఉంటుందో చూద్దామని. దొంగాడికి దారిదోపిడి నేర్పినట్టు అనమాట. మీకు చెప్పాను ఒకసారి, ఓ దొంగాడు చచ్చాడు, చచ్చిపోతూ కొడుకు దుడ్డు కర్రిచ్చాడు. కొడుక కొడుక దారులు కొట్టుకు బతకరా అన్నట్ట. దారులు కొట్టుకు బతుకంటే వీడికి ఏం బుర్రక ఎక్కల, అందుకని రోజు కర్ర వచ్చుకుని వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఊరవతలకి వెళ్ళి రోడ్డు మీద డబా 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 అని రోడ్డు మీద కాసేపు కొట్టి ఇంటికి వచ్చేవట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రావట్లా. అనుకోకుండా ఒక వ్యాపారి బాగా సంపాదించి మూట కట్టుకొస్తున్నాడు ఇంత డబ్బు మూట. చాలా తెలివైన వాడైనా వస్తూ ఉంటే వీడికి కనిపించట రోడ్డు మీద కర్రతో నాలుగు బాధి కనపడుతున్నట్ట. ఎరా పిచ్చెక్కిందో ఏంటి రోడ్డు మీద కొడుతున్నావు అన్నట్ట. లేదండి, మా నాన్నగారు కర్ర ఇచ్చి రోడ్లు కొట్టుకు బతకరా అన్నాడు, దారులు కొట్టుకు బతుకుతామని నేను వచ్చి రోజు కర్రతో కొడుతున్నానండి రోడ్డు మీద, కానీ దారులు కొట్టినా బతకడానికి డబ్బు రావట్లేదు అన్నట్ట. ఓరి వెర్రి సన్నాసి, దారులు కొట్టుకు బతకడం అంటే రోడ్డు మీద కర్రతో కొట్టడం కాదురా, దారి వెంట వెళ్ళి నాగోటి వాడిని నెత్తి మీద కర్రతో కొట్టి ఆ డబ్బులు అక్కోమని రా అన్నట్ట. డామ్మని తప్పుడైంది, వాడి నెత్తి మీద కొట్టేశాడు ఆ కర్ర ఎట్టు దెబ్బ, తలకాయ పగిలిపోయింది ఆ డబ్బు పట్టుకుపోయాడు వాడు. కాబట్టి దొంగాడికి దారులు కొట్టడం నేర్పినట్టుగా ఈయన ఏమన్నాడు, అందరి మీద బాణాలు ప్రయోగించమన్నావు, నేను నీ మీదే ప్రయోగించాను నాన్న, అదేదో ప్రమాదం అని నాకు తెలియదు, క్షోభింపజేశాను, అయినా జరిగింది ఏదో జరిగింది, నాకు మళ్ళీ శరీరం ఇవ్వండి, రుద్రుడి కంటి మంట వల్ల నేను బూడిదైపోతే మా ఆవిడ రతీదేవి ఏడుస్తుంది, నేను ఎలాగా, నాకు అన్యాయం జరుగుతుంది కదా అన్నట్ట. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ప్రస్తుతం నేనేం చేయలేను, వైవస్వత మన్వంతర కాలంలో అంటే 28వ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా భగవంతుడు వాసుదేవుడు పుడతాడు. ఆ శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఆయనకి లక్ష్మీదేవి రుక్మిణి అనే పేరుతో భార్య అవుతుంది, అప్పుడు నువ్వు వారికి కుమారుడు పొందు. ఏవం శరీరమాసాద్య భోక్త్వా భగాన శేషతః అవతీర్య పురధ్వంసి ద్వారకాం అధిపత్స్యతి తద్భ్రాతు తత్సమో భూత్వా తదా పుత్రత్వమేషసి. అప్పుడు ఆదిశేషుడు బలరాముడిగా, శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా పుడతాడు, ద్వారకా నగరానికి అధిపతి అవుతాడు 28వ ద్వాపరయుగంలో అంటే వైవస్వత మనువు కాలంలో. ఆ బలరాము కృష్ణులకి వివాహాలు అయ్యాక సాక్షాత్తు కృష్ణుడు ఆదిలక్ష్మీదేవి రుక్మిణిని చేపడతాడు. అప్పుడు వారికి కొడుకు అయి పుట్టు, ప్రద్యుమ్నుడు అని పేరు పొందు, శత్రుధ్వంసం చెయ్యి, మంచి పేరు తెచ్చుకో. ఆ తర్వాత భరత వంశం ముగిసే కాలం వరకు ఉండు. ఆ ప్రద్యుమ్నుడు కూడా చచ్చిపోయాడు, ఎక్కడ ప్రభాస క్షేత్రంలో యాదవులు ఒకడొకడు కొట్టుకు తెచ్చారుగా, యాదవ వంశ నాశనం అయిపోయింది. ఆ యాదవ నాశనానంతరం మళ్ళీ కలియుగంలో విద్యాధరులకు అధిపతి అయ్యండు, వత్సరాజు అనే రాజుగారు ఒకడు ఉంటాడు, ఆయన కుమారుడివి పుట్టు, తర్వాత విద్యాధర లోకానికి పో, అక్కడ నా రూపం పొందు, ఆ తర్వాత మళ్ళీ మన్మథ రూపానికి వెళ్ళు, ఈ చేసిన పాపానికి ఇవి నువ్వు అనుభవించు అని శాపానికి విమోచనం చెప్పాడు. మన్మథుడు ఎప్పుడో ఎప్పుడో బూడిదైపోతాను రా అనే బెంగ పెట్టుకోకుండా వెళ్ళిపోయాట. అప్పుడు సౌనకాది ఋషులు అన్నారు, మన్మథుడు తన శరీరం మళ్లీ పొందడానికి యాదవంశంలో జన్మిస్తాడన్నావు, ఎందుకు ఆ కుసుమాయుధుడు రుద్రుని కంటి మంటల వల్ల దగ్ధమయ్యాడు? బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మళ్ళీ ఎలా కొనసాగించాడు? ఇదంతా మాకు చెప్పమని కోరగా, అప్పుడు ఆ సౌనకాది ఋషులతో సూత మహర్షిలా చెప్పాడట, యాసా దేహార్థ సంభూత గాయత్రి బ్రహ్మవాదిని జనని సుమనోదేవి శతరూపా జితేంద్రియ రతిర్మనస్తపో వృద్ధిరహో దిక్సంతమస్తత తతస్తు శతరూపాయాం సప్తావత్యం యజీజనత్. బ్రహ్మ దేహార్థం నుంచి పుట్టిన గాయత్రి వేద మాత, వేద విశారద, వేదములన్నీ గాయత్రి ముఖమే. గాయత్రి అంటే గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రి ఏనముచ్యతే, తనను ఎవరు గానం చేస్తారో వాళ్ళని రక్షిస్తుందిట, తనని ఎవరు కీర్తిస్తారో ఎవరు ప్రార్థిస్తారో అలా ప్రార్థించేవాళ్ళని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అందుకే గాయత్రి, గాయత్రి అంటే రక్షించేది, ఎవరిని? తనను కీర్తించేవాళ్ళని. అటువంటి గాయత్రి వేదమాత, వేద పండితులందరికీ ఆరాధ్యదేవి. ఆవిడకి శతరూపాని కూడా పేరు, ఎందుకంటే వందలాది రూపాలు ఉన్నాయట తల్లికి, ఒకటి రెండు రూపాలు కదా, ఎన్ని రూపాలు ఉన్నాయో. గాయత్రికి రూపముంది లేదు, గాయత్రి బ్రహ్మభారిగాను ఉంటుంది, అసలు రూపం లేనిది కానీ ఉంటుంది. అందుకే గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత అయిన గాయత్రికి అసలు రూపమే లేదు. ఓం భూర్భువత్సవః వంత సవితృవరేణ్యం భర్గోదే వస్య ధీమహి ధియో యోను ప్రచోదయాత్ అనే దాంట్లో రూపమేది? ఆ తల్లి ధియః బుద్ధిని, నహ మా యొక్క బుద్ధిని, ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, మా బుద్ధిని ప్రేరేపించాలంటే నా బుద్ధిని ప్రేరేపించేదా తల్లి? అటువంటి జగన్మాత, అటువంటి జగన్మాతకు అనేకానేక రూపాలు ఉన్నాయి. ఇంద్రియాలు జయించిన తల్లి ఆవిడ. బ్రహ్మదేవుడు ఆమె వల్ల లోకానికి ఏడు మందిని అందించాడు, అందులో ఒకటి రతి, ఇంకోటి మనస్సు, ఒకటి తపస్సు, ఒకటి వృద్ధి, ఒకటి అహస్సు, ఒకటి దిక్కు, ఒకటి తమస్సు. అంటే ఏమిటనమాట, కోరిక అంటే అదే రతి, రతి అంటే కోరిక అని అర్థం. అంతకంటే లేదు, నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావద్దు అనిపించేదే కోరిక, అది పుట్టింది, దానికి రూపమే ఉంటుంది. రెండవది మనస్సు. మనస్సు అంటే మీకు చెప్పక్కర్లా, దేనిలో నుంచి కోరిక పుడుతుందో అది మనస్సు అనమాట. రతి అంటే కోరిక అని చెప్పాము, దేనిలోంచి కోరిక పుడితే అది మనస్సు. ఇంకా తపస్సు, ఈ కోరికలు లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడానికి మనిషి ఉపయోగించే సాధన, శరీరాన్ని కృశింపచేయడమే, శరీరాన్ని ఇంద్రియాలను అదుపులో పెట్టడమే తపస్సు. ఆ తర్వాత వృద్ధి అంటే డెవలప్మెంట్, పెరుగుట. ఆపై అహస్సు, పగలు అంటాం దానిని, పగలు కూడా పుట్టింది. ఆపై దిక్కు పుట్టింది, తర్వాత దిక్కులు ఎనిమిది అయ్యాయి అనుకోండి. ఆపై తమస్సు అంటే చీకటి. ఈ ఏడు కూడా ఆ బ్రహ్మదేవుడు గాయత్రీదేవి వల్ల ఆవిర్భవించారు. సర్వ విద్యలు కూడా ఈ బ్రహ్మలో నుంచి పుట్టాయి. ఆపై మానసపుత్రులు మరీచి, అంగిరుడు మొదలైన వాళ్ళు పుట్టారు, వాళ్ళని కూడా ప్రజాపతులు అంటారు. వాళ్ళ నుంచి కూడా సృష్టి వచ్చింది. ఉదాహరణకు దక్షుడు ఉన్నాడు, దక్షుడు 60 మంది కూతుళ్ళను కన్నాడు, అందులో కొంతమందిని కశ్యపుడికి ఇచ్చాడు. ఆ కశ్యప ప్రజాపతి భార్యల వల్లే 13 మంది వల్లే వరుసగా రాక్షసులు దేవతలు డెవలప్ అయ్యారు. ఈ విధంగా ప్రజల్ని సృష్టించడానికి, సంతానాన్ని లోకంలో వ్యాపింపచేయడానికి బ్రహ్మకి వీరంతా సాయపడ్డారు కాబట్టి వీరందరినీ ప్రజాపతులు అన్నారు. ఆ తర్వాత లోక విభుడైన బ్రహ్మ త్రిశూలం ధరించిన వామదేవుడు అనేవాడిని సృష్టించాడు. ఆపై సనత్కుమారుడు ఆయన ముందు పుట్టాడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వీళ్ళని సనక సనందనాథులు అంటారు. ఇందులో ముందు పుట్టినవాడు సనత్కుమారుడు, ఆ తర్వాత సనత్సుజాతుడు, సనకుడు, సనందనుడు, వీళ్ళంతా పుట్టుకొచ్చారు. ఇక ఈ భగవంతుడైన వామదేవుడు అనేవాడు ఆయన శరీరం నుంచి పుట్టాడు అనుకున్నాం కదా, ఆయన ఏం చేశాట, తన ముఖం నుంచి బ్రాహ్మణుల్ని, చేతుల నుంచి క్షత్రియులని, ఊరువు నుంచి, తొడల నుంచి వైశ్యుల్ని, పాదాల నుంచి శూద్రుల్ని, ఈ 4 జాతుల్ని సృష్టించాడు. మెరుపులు పిడుగులు మేఘము వంకరలేని ఇంద్రధనుస్సు ఇంద్రుడు పర్జన్యుడు వీటన్నిటినీ కూడా దేవగణాలని సృష్టించాడు. అందుకే ఆది కాలంలో ఈ నలుగురికి సంబంధాలు పెళ్ళిళ్ళు భోజనాలు ఉండేవి. రాను 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 కొట్టుకు తెచ్చి విడిపోయాం కానీ ఎందుకని ఒకే భగవంతుడి యొక్క ముఖము చేతులు తొడలు కాళ్ళు. అందుకనే పెళ్ళిళ్ళు కానీ భోజనాలు కానీ అందరూ కలిసే చేసేవారు, కలిసే వివాహాదులు ఉండేవి. ఆది కాలంలో తగాదాలు లేవు. క్రమక్రమంగా కలియుగం నుంచే ఈ తగాదాలు వచ్చేయట. కలియుగం వరకు కూడా వివాహాదులలో కానీ ఆహార విహారాలలో కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులలో భేదం లేకుండా కొట్టుకోకుండా ఉండేవారు. క్రమంగా విదేశీయుల దండయాత్రల వల్ల వీళ్ళల్లో తగాదాలు వచ్చి విడిపోయి పెళ్ళిళ్ళ సంబంధాల దగ్గర నుంచి అన్నిటిల్లోనూ కూడా గిరిగీసేసుకోవడం జరిగిందట. ఇదే కలి ప్రభావం పొమ్మన్నారు. ఈ విధంగా అందరూ పుట్టాక క్రమంగా 84 కోట్ల మంది జీవరాశులు తయారయ్యారట. జరామరణాలు లేని వాళ్ళు అయ్యారట మొదట్లో. అంటే వాళ్ళు ఎవరికి ముసలితనం లేదు, చావు లేదట. రామరామ అందరూ పుట్టేలా పెరుగుతూ ఉంటే భూమి ఎక్కువైపోయింది. అప్పుడు ఒళ్ళు మండిపోయింది బ్రహ్మదేవుడికి. ఈ జనమంతా ఇలా పెరిగిపోతే భూమికి భూమి ఉంటల్లా, భూమి అంతా ఆక్రమించేశారట వీళ్ళు. భూదేవి వచ్చి ప్రభో రక్షించు రక్షించు అందిట బ్రహ్మదేవుడు. ఏమన్నట్ట, ఏ లోకానికంటే భూలోకానికి ఇబ్బంది ఉంది. స్వర్గాదులు ఆకాశమే కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నా ఏమవ్వదు, కానీ భూమి మీద జనాభా ఎక్కువైపోయి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మండపాలు పట్టడంలా, రైళ్లు పట్టడంలా, నీళ్ళల్లో ఖాళీ ఉండడంలో ఎక్కడ చూసినా జనము జనము ప్రభంజనము. ఈ జనం పెరిగిపోతూ ఉంటే ఈ పాపాత్ములు ఎక్కువైపోతారయ్యా బాబు, నేనెక్కడ పడతాను, ఇదెక్కడ గొడవ. పుట్టుకే తప్ప పోయేవాళ్ళేడు, వచ్చేవాడే తప్ప. అనగా ఓహో పొరపాటు జరిగింది సృష్టిలో అనుకున్నాడు ఆయన. ఏ మృత్యుదేవత అన్నాడు ఆయన. కళ్ళ నుంచి పుట్టిందన్నగా మృత్యుదేవత వచ్చిందిట, మృత్యువుగా వచ్చిందిట. ఈ జనాలందరినీ పీకిపారి చంపేయి అన్నట్ట. గొప్పవాడువయ్యా, పోషించమని ఒకడికి, అన్నం పెట్టమని ఒకడికి, సుఖంగా ఉండమని ఒకడికి ఇచ్చి మన్మధుడికి అందమైన శరీరం పెళ్ళామిచ్చి నాకు మాత్రం వీళ్ళని ప్రాణం తీయమంటావా, అంతా నన్ను తిట్టుకుంటారు, నా వల్ల కాదు బాబు ఈ పాపం నేను చేయనన్నట్టు మృత్యుదేవత. నువ్వు చెయ్యకపోతే ఎలాగనగా, నేను తపస్సు పోతున్నాను పోయట. మళ్ళీ వాడిని వెతికి పట్టుకొచ్చారు. జనాలు తిట్టుకుంటారనగా, కాదు నాయన ఇది నేను చెప్పాను, వీళ్ళని చంపకపోతే ఈ భూమి యొక్క ప్రమాణం మారిపోతుంది, ఇది కుదరదు, సృష్టి రహస్యం, పుట్టిన వాడికి మరణం ఉండాలి, జ్వరం ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నట్ట. ఏడ్చేట మృత్యుదేవత, ఏడ్చి ఏడిస్తే మృత్యుదేవత, ఆ మృత్యుదేవత కంట్లోంచి కన్నీళ్ళు అలా కారాయి. టక్కన బ్రహ్మదేవుడు ఆ కన్నీళ్ళు ఇలా చేత్తో పుచ్చుకుని నేల మీద అలా చల్లాడు. అందులోంచి ముసలితనము రోగాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయట. చూసావా మృత్యుదేవత, ఇప్పుడు నీకు ఒక ఉపకారం చేస్తున్నాను. ముసలితనం రోగాలు నీ కళ్ళ నీళ్ళలోంచి పుట్టించాను. ఎవడన్నా చస్తే ముసలాడు కదండి, చచ్చిపోక ఏమవుతాడంటారు, నువ్వు ఎవడన్నా ముసలాడు చంపేస్తే. ఇంతవరకు యవ్వనంతో ఉన్న వాళ్ళందరికీ ముసలితనం పెట్టాను, పెరగడం పెట్టా. ముసలాడు 85 ఏళ్ళు వాడు చచ్చిపోయాడు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి, పెద్దవాడు కదండి తప్పదు కదండి అంటాం. ఏడుస్తున్నావా పెద్దగా, ఏదో కొంచెం బాధ ఉంటుంది అంటే. ఇంకా నెక్స్ట్ రోగాలు, అర్రర్రే రొంపట్టిందంటే చచ్చిపోయాడండి, రొంపట్టపోతే బతికేవాడు అంటారు. అంటే రొంప మీదకు పోతుంది, నీ మీదకు పోదు, ఆ ఎవరు నిన్ను తిట్టుకోరు. సునామీ వచ్చి చంపేసిందండి దిక్కు, వాళ్ళు కెరటాలు చంపేయండి అంటారే కానీ ఎవరు మృత్యుదేవత నిన్ను తిట్టరు. బాత్రూంలో కాలు దారి పడిపోయి చట్ట విరిగి పడిపోయాడండి చచ్చిపోయాడండి అంటారు. అంటే పడిపోయిన దాని మీద కాల్చి పెడతారు కానీ ఆ కారణం నీ మీద వంకుండదు. ఆ రోగాల మీద, రుష్టుల మీద, కారణాల మీద వెతుక్కుంటారు తప్ప నేను తిట్టకుండా. నేనేం చేశాను, నీ కళ్ళ నీళ్ళలో నుంచి రకరకాల రోగాల్ని, ముసలితనాన్ని, పడిపోవడం వంటి వంకల్ని సృష్టించా. ఈ వంకలే ప్రాణం తీస్తాయి, నువ్వు ఆ వంకతో ప్రాణం తీ, నువ్వు చేయవలసిన పని అనగానే అప్పటి నుంచి మృత్యుదేవత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డ్యూటీ తీసుకుంది. ఆవిడికి పాపం లేదట. అందుకే అందుకే చూడండి మీరు, తలపోటు తలపోటు హఠాత్తుగా చచ్చిపోతాడు ఒకడు, జ్వరం వచ్చి ఒకటి చచ్చిపోతాడు, తుమ్ము ఒకటి చచ్చిపోతాడు, దగ్గు ఒకటి చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. అబ్బా ఆ వసంత మహల్ సెంటర్కి వెళ్లకుండా ఉంటే లారి వచ్చి గుద్దేసుకేది కాదండి అంటాం. కాదు, మృత్యుదేవత కావాలనే ఆ వంక కల్పిస్తుంది అనమాట. మనం ఎంతసేపు లారీ వాడిని తిట్టుకుంటాం, డ్రైవర్ని తిట్టుకుంటాం, దిక్కు మళ్ళీ డ్రైవర్ చేతిలో ఏం లేదు, అసలు డ్రైవర్ మృత్యుదేవత అనమాట. ఈ విధంగా కారణాలతో మరణమును కూడా సృష్టించి ఆ సృష్టిని నిలిపాడు. కల్పాదిలో ఈశ్వరుడు ఇంతవరకు సృష్టించాక సృష్టి మళ్ళీ నిలిచిపోయింది. అప్పుడు మళ్ళీ జనాలు ఆగిపోయారట. చచ్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు, మళ్ళీ బతికేవాళ్ళు లేరు. అప్పుడు స్వయంభవ మరువు తపస్సు చేసి అనంత అని పేరు కలిగిన, శతరూప అని కూడా పేరు కలిగిన ఒకనొక భార్యని పొంది మనస్సులో ఆనందం పొందాడు. అప్పుడు ఆ మనువు గారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. మళ్ళీ ఆ ఉత్తానపాదుడికి ధర్మదేవత కుమార్తె సూన్రుత అనే ఆవిడ భార్య అయ్యింది. ఆవిడ చాలా గొప్పది, మంచి భర్త కావాలి అనుకున్నది, అందుకే ఆవిడకి మంచి భర్త వచ్చాడు. అదిగో ఆవిడ వల్ల ఆయన ధ్రువుణ్ణి కొడుకుగా పొందాడు, సునీతి అంటారు. ఆపై రెండో ఆవిడ సురుచి అనే ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ సురుచి వల్ల ఉత్తముడు అనేవాడు ఒకడు కొడుకుగా పుట్టాడు. ఈ ధ్రువుడు అనేటటువంటి వాడు చిన్నప్పుడే ఆ స్వయంభవమును యొక్క మనుమడు ఉత్తానపాదుని కొడుకు తన తండ్రి తొడ మీద కూర్చోవాలనుకున్నట్ట. ఆయనకి ఇద్దరు భార్యల్లో పెద్ద పెళ్ళం కంటే రెండో పెళ్ళం రాగానే కొంచెం పడుచు పెళ్ళమే బెల్లమని భ్రమసి నొక్కడు అన్నట్టుగా కొంచెం పడుచు ఆవిడ. ఈ పెద్ద ఆవిడ కొంచెం వయస్సు అయింది, అందుకని ఈ రెండో ఆవిడంటే కొంచెం వ్యామోహం, రెండో ఆవిడ కొడుకు మీద వ్యామోహం. ఒకనాడు చిన్న పెళ్ళంతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే చిన్న పెళ్ళం కొడుకు ఉత్తముడు ఆయన తొడ మీద కూర్చున్నాడు. అప్పుడు మన ధ్రువుడు గారు వచ్చి, నేను కూడా మా డాడీ గారి బాడీ మీద తొడ మీద కూర్చోవద్దా అన్నట్ట. చీయన్ తోసేసావిడ, నీ మొహంలో ఉంది, నువ్వు ఆ తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి. రే ఆయన నామకుడు రోయ్, వీడు నా కొడుకు రోయ్, నా కొడుకు కాబట్టి ఆ తొడ మీద కూర్చునే యోగం ఉంది అందిట. కనుబొమ్మలు వేసి మేసం లేదు కాబట్టి ఆవిడకి, దాంతో ఆయనకు చాలా దుఃఖం కలిగింది. ఆ దుఃఖంతో మధువనం దగ్గరికి వెళ్ళి నారద ఉపదేశం పొంది, నారదుని ద్వారా మహత్తరమైన ఉపదేశం పొంది మధువనంలో తపస్సు చేసి శ్రీమన్నారాయణుణ్ణే ప్రత్యక్షం చేసుకుని చిట్ట చివరికి నక్షత్రంగా మారాడు. ఈ కథ ఇంకోసారి వివరంగా వస్తుంది, ప్రస్తుతం ఇక్కడ ఎంతకంటే ఎక్కువ చెప్పడు, సృష్టి కొనసాగిస్తున్నాడు కదా. అందుకని ఆయన ధ్రువుడు సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించాడు. దివ్య రూపం తతస్థానం అథస్థాత్ బ్రహ్మణోభవ, బ్రహ్మలోకం కంటే పైన ఉంటాటండి ఆయన. అక్కడ ధ్రువ నక్షత్రం అయి వెలుగొందాడు, సుస్థిర స్థానం పొందాడు. సప్తర్షయస్థిత, ఆయనకు ఎదురుగుండా ఎప్పుడు ఎవరుంటారు, సప్త ఋషులు ఉంటారు. ఆ సప్త ఋషులకు పైనకి వెళ్ళి ఎదురుగుండా నిలబడి నక్షత్రం అయ్యే ముందుట మృత్యుదేవత వచ్చి నిలబడిందట. ఆ మృత్యువు తలకాయ మీద ఎడంకాలు పెట్టి అక్కడికి వెళ్ళాట ఆయన విష్ణువు యొక్క భక్తితోటి. చూసారా, నిజమైన భక్తులు మృత్యుదేవత నెత్తి మీద ఎడంకాలు పెట్టి అక్కడికి వెళ్ళి అంత గొప్పవాడయ్యాడు. మృత్యుదేవత స్వయంగా వచ్చి నా నెత్తి మీద కాలు పెట్టి వెళ్ళమందట ఆయన, అంత స్థానం పొందాడు. అది ఆ ధ్రువస్థానం అంటే. ఈ ధ్రువుడికి ముందే సప్త ఋషులు ఉంటూ ఉంటారు. ఈ ధ్రువుడికి ధన్య అనే మనుపుత్రిలో సిష్టి అనే కొడుకు పుట్టాడు. ఈ సిష్టి అగ్నిపుత్రికను సుచ్చాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి రిపుడు, రిపుంజయుడు, వృత్రుడు, వృకరుడు, వృకతేజసుడు అనే ఐదుగురు కొడుకులు పుట్టారు. అందులో మళ్ళీ రిపుంజయుడు అనేవాడికి బ్రహ్మ మనవరాలు వైరిణిలో చాక్షుషుడు అనేవాడు కొడుకు పుట్టాడు. వీడే రాబోయే కాలంలో చాక్షుషమరువు అవుతాడు. ఇతనికి వీరణుని కుమార్తె చాలా గొప్ప భార్య అయ్యింది. ఆమె నుంచి ఊరువు, పురుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్ కవి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుదృష్టి, అభిమన్యుడు అనే 10 మంది కొడుకులు పుట్టారు. ఊరువుకి ఆగ్నేయి అనే భార్య కలిగింది. ఆమెకు అంగుడు అనేవాడు పుట్టాడు. ఈ అంగుడికి సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరుడు, శిబి అనే కొడుకులు పుట్టారు. ఆపై అంగుడు పితృదేవతల కుమార్తె సునీత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ సునీత సంతానం లేకుండా చాలా కాలం ఉంది. ఆ సునీత సంతానం లేక తన భర్త దగ్గరకు వచ్చిందట, అంగ మహారాజు గారి దగ్గరికి. పేరు అంగుడు ఆయన. ఆ అంగుడి దగ్గరకు వచ్చి, ఏమండి నాకేమో సంతానం లేరు, తక్కిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారన్నట్ట. ఆయన పండితుల్ని పిలిపించాట. ఆ పండితులు ఏం సలహా చెప్పారో, ఆవిడకి ఎవడు కలిగాడో, ఆ దివ్యమైన గొప్ప కథ ఉంది. దీనికి మదన ద్వాదశీ వ్రతము అని కూడా పేరు. అటువంటి దివ్యమైన కథా విశేషాలతో రేపు 6:30 కలుగుతుంది.